మళ్ళీ అక్షతం తీసుకోండి, రెండో అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు సూతుడు సౌనకాదులకి శ్రీ మహావిష్ణువు నారదునికి చెయ్యమని ఆనతిచ్చిన సత్యనారాయణ వ్రతాన్ని ఎవరు చేశారో అది చెబుతున్నాడు అనమాట. ఈ వ్రతం ఎవరు చెప్పారు? నిజానికి స్వయంగా విష్ణువే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నారదునికి చెప్పాడు. ఆ కథని మళ్ళీ ఎవరు? సౌనకాదులకి సూతుడు చెప్పాడు, నేను మీకు చెప్పాను అన్నమాట. ఇప్పుడు సౌనకుడు అడిగాడు, ఈ వ్రతం భూలోకంలో మొట్టమొదట ఎవరు చేశారు, చేసి ఫలితం ఎలా పొందారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం కాశీలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన మంచి బాగా చదువుకున్నటువంటి వాడు, బాగా చదువుకున్న పండితుడు. వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వ్యాకరణాది వేదాంగాలు చదివాడు, షడంగాలు చదువుకున్నా, కవిత్వం ఉన్నా, దారిద్ర్యం మాత్రం ఆయన్ని వదలలేదట. ఒక్కొక్కళ్ళంతా ఎంత కష్టపడి చదువుకున్నా దారిద్ర్యం వదలదు. కటిక దరిద్రంతో బాధపడ్డాడు ఆయన. రోజు భిక్షాటన చేసి ఎలాగో జీవితం గడుపుతున్నాడు పాపం. ఒకరోజున ఆయన ప్రొద్దుటే ఒక చెంబుచ్చుకొని భిక్షాందేహి అంటూ వీధుల్లోకి ముష్టికి బయలుదేరాడు. ఎవరి దగ్గర నుంచి బియ్యం రాలేదు, ధనం రాలేదు, వస్త్రాలు రాలేదు, అందరూ చీపు అంటున్నారట. దాంతో ఆయన పరమ దుఃఖం పొందాడు. ఇంత పాండిత్యం ఉండి నా కర్మయోగం ఏమిటిది? ఎందుకు పనికిరివాడు వాడు సంపాదిస్తున్నాడు? అన్నీ ఉండి సంపాదన లేదని బాధపడుతుంటే ఈయన మీద జాలి కలిగి శ్రీ మహావిష్ణువు ఒక ముసలాయన రూపంలో వచ్చాడు. బాగా రిటైర్ అయిపోయిన, ఓవర్ రిటైర్ అయిపోయినటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాట. ఏం పండితోత్తమా బ్రాహ్మణోత్తమా దుఃఖిస్తున్నావు అనగా, ఏం చెప్పనండి, అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను, కష్టపడి చదువుకున్నాను, అయినా ధనం లేదు, భిక్షాటనతో బతుకుదామంటే ఎవడు భిక్ష కూడా ఇవ్వడం లేదు, అందువల్లే విసిగెత్తిపోయింది జీవితం అంటే నాకు. దారిద్ర్యము ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బాధ. దరిద్రుడికి ఈ ప్రపంచంలో విలువ ఉండదు. దారిద్ర్యంతో బాధపడే మనిషి మనిషిలాగా బతకలేడు అన్నట్ట. అప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అతన్ని కరుణించి ఇలా అన్నాడు, నాయన నేను చెప్పిన పని చేసావంటే నీ దారిద్ర్యం తొలగిపోతుంది, చేస్తావా నేను చెప్పినట్టు అనగా, తప్పక చేస్తానండి బాబు, ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలి కానీ ఎవరేం చెప్పినా చేస్తానన్నట్ట. సత్యనారాయణ వ్రతం అనే ఒక పవిత్ర వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పిస్తే చాలు, చేయడానికి కావలసిన పదార్థాలు లభిస్తాయి అని ఆ వ్రతం చేసే విధానం దగ్గర చెప్పారు కదా. మండపారాధన, నవగ్రహాలు మొదలైన వాళ్ళని ఆవాహన చేయటం, గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రసాదం నివేదించడం, ప్రసాదం తినడం, కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ చెయ్యమని చెప్పి ఈ వ్రతం చేస్తానని సంకల్పించుకో, నీ జాతకం మారిపోతుంది అన్నట్ట. ఇది పెద్ద కష్టం కూడా కాదు, ఎక్కువ ఖర్చు కూడా కాదు, అలాగే అని సంకల్పించాడు ఆయన. సత్యనారాయణ వ్రతం చేస్తాను, ఈ వ్రతం చేస్తే నా దుఃఖం తొలగిపోతుందని నువ్వు చెప్పావు, నా దారిద్ర్యం తొలగిపోతే ఈ వ్రతం చేస్తానని మొక్కుకుని మళ్ళీ భిక్షకు బయలుదేరాడు ఆయన. ఇంకేముంది, ఆయన జాతకం మారిపోయిందిట. ఇంత పూర్వం ఆయన ఏంటికన్నా చీ పో అనేవారట, ఇప్పుడు చీ పో అనకుండా రా రా అని పిలిచారట. పిలిచి కొంతమంది ఏమో పంచెలు ఇచ్చారు, కొందరు కండువాలు ఇచ్చారు, కొందరు బియ్యం ఇచ్చారు, కొందరు పళ్ళు ఇచ్చారు, కొందరు డబ్బులు కూడా ఇచ్చారు. లెక్కలేనంత ఐశ్వర్యం ఆపోటే వచ్చింది ఆయనకి. అమ్మయ్యా అనుకున్నాడు ఆయన. ఇంటికి వచ్చాడు సాయంత్రం వేళ ఈ వ్రతం చేస్తానని భావించి హాయిగా స్నానం చేసి పగలు లఘు ఆహారం స్వీకరించి వ్రతానికి కావలసినటువంటి సామగ్రి కొన్ని తన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కనుక డబ్బులతో మిగతా వస్తువులు కూడా తెచ్చుకున్నాడు. భార్యతో పిల్లలతో ఈ వ్రతం మొదలుపెట్టాడు. వ్రతం పూర్తయింది, ఆయన జాతకం మారిపోయిందిట. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చేరారు, పాఠాలు చెప్పించుకున్నారు, బోలెడంత డబ్బిచ్చారు, పొలాలు స్థలాలు ఒకటేమిటన్నీ వచ్చి పడ్డాయి ఆయనకి. ఏడాది తిరిగేసరికి ఆయన జాతకం మారిపోయింది. కటిక దరిద్రుడి కాస్తో కుబేరుడైపోయాడు. మంచి మంచి బట్టలు కట్టుకుని టింగురంగాని చెవులకి దుద్దులు పెట్టుకుని వాళ్ళ ఆవిడకి గాజులు చేయించి వడ్డాణాలు చేయించి తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళే ఆశ్చర్యపోయారట. ఆ మొట్టమొదటి వ్రతం జరిగిన స్థలం ఉందే అదే ఇప్పటి అన్నపూర్ణ మందిరం అన్నమాట. నిజానికి అన్నపూర్ణ అక్కడ ఉండేది కాదు, తర్వాత ఈ దరిద్రుడు ఔరంగజేబు ఆలయం పడగొట్టడం వల్ల అక్కడికి తీసుకొచ్చారు అన్నపూర్ణని. ఇప్పుడు అన్నపూర్ణ ఆలయంలోకి ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్ళారే, ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి, మళ్ళీ పూర్వపు వైభవం వస్తుంది. పూర్వకాలంలో ఎలా ఉందో ఆలయం అలా తయారయ్యే అవకాశం కొద్ది రోజుల్లోనే ఉన్నది, ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పాతకాలపు బిల్డింగ్ ఉందే ఆ కడ్డీలతో, అదే ఈ దరిద్రపు బ్రాహ్మణుని యొక్క పాపం కష్టాలు పడుతున్న బ్రాహ్మణుని యొక్క ఇల్లు అన్నమాట. అక్కడే వ్రతం జరిగింది. అందుకే అక్కడ సత్యనారాయణ స్వామి యొక్క గుడి కూడా ఉంటుంది, సత్యనారాయణ విగ్రహం ఉంటుంది. ఆయన మంచి ఐశ్వర్యం పొంది హాయిగా వ్రతం చేసుకుంటున్నట్ట. ఇలా ఉండగా ఓసారి ఆయన ప్రతి మాసము ఈ వ్రతం చేస్తున్నాడు, నెల నెలా ఈ వ్రతం చేస్తున్నాడు, ఎప్పుడు చేసినా సాయంత్రం చేసేవాడు. ఒక మాసం ఇలాగే వ్రతం చేయాలని సంకల్పించుకుని ఉండగా ఆ ఊళ్ళో ఉన్న ఒక కట్టెలు కొట్టుకునేవాడు అక్కడికి వచ్చాడు. కాశీలో కట్టెలకి చాలా విలువ ఉండోయ్, కాశీ అంటేనే కట్టెలకి విలువ. నేను మీకు చెప్పాలా, రామునాము సత్యహై రామునాము సత్యహై అని మోసుకుపోతూ ఉంటారు. కాబట్టి కట్టెలు కొట్టుకునేవాడికి అంతో ఎంతో డబ్బు రావాలి, కానీ ఈ కట్టెలు కొట్టుకునేవాడికి ఏం చేతకో కానీ వాడు ఎన్ని పుల్లలు కొట్టుకొచ్చి అమ్ముదాం అనుకున్నా ఒక్కడు కూడా కొనుక్కునేవాడు ఉండేవాడు కదట. బయటవాడి దగ్గర 10 రూపాయలు ఇస్తారు, వీడి దగ్గరకు వస్తే 1 రూపాయి ఇస్తారు, అదేం యోగం కానీ. అది కొంతమంది యోగం, ఒక్కొక్కడి ముఖం చూస్తే పెట్టబుద్ధి వస్తుంది, ఒక్కొక్కడి ముఖం చూస్తే మొట్టబుద్ధి వస్తుంది. వీడి దగ్గర ఎవరు కట్టెలు కొనేవారు కాదు, డబ్బులు సక్రమంగా ఉండేవి కాదు. వాడు బాధపడుతూనే ఉన్నాడు. ఓసారి వాడు ఏం చేశాడు, బండెడు పొల్లలు కొట్టి నెత్తి మీద పెట్టి మోసుకొచ్చాడు. బండెడు పొల్లలు బండిలో కాకుండా నెత్తి మీద మోసుకొచ్చాట, ఎందుకంటే బండి కూడా లేక. ఈ సరిగ్గా ఈ బ్రాహ్మడు వ్రతం చేసుకుంటున్న బ్రాహ్మడు ఉన్నాడు, ఈ పండిత బ్రాహ్మడు ఆయన ఇంటి దగ్గరికి రాగానే అరుగు దగ్గర ఈ పుల్లల మోపు పెట్టాడు. అలిసిపోయి చెమట్లు కక్కుంటూ, అయ్యా కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నట్ట. పండిత ఉత్తముడు పట్టుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు తగినవాడు తినగా ఉండడుగా కుతూహలంగా ఆయనకి చూసి, మహాత్మా సంవత్సరం క్రితం నువ్వు కటిక దరిద్రతతో బాధపడ్డాను నేను చూశాను, ఐవారం ఎత్తుకునేవాడివి, అటువంటిది ఇంత మంచి బట్టలు కట్టుకుని చెవులకు కుండలాలు పెట్టుకుని కంకణాలు వేసుకుని బాగా ఐశ్వర్యంతో టింగురంగా తిరుగుతున్నావు, మీ ఆవిడ కూడా బంగారపు గాజులు వేసుకుని హాయిగా తిరుగుతోంది, ఇల్లు కూడా బాగుపడిపోయింది, ఈ ఐశ్వర్యం మీకు ఎలా వచ్చింది అని కుతూహలంగా అడిగాడు. ఇదే సాధారణ అడిగితే నాకు ఎలా వస్తే నీకెందుకు అవతల పోవాయి అంటాడు, దిష్టి కొడుతున్నావు అంటాడు. కానీ నేను మంచివాడు, పండితుడు కదా, అసలు బ్రాహ్మణ లక్షణమే ఇతరులని బాగు చేయటం. అందుకని నాయన నువ్వు అనదనదమే, ఒకప్పుడు నేను దారిద్ర్యంతో బాధపడ్డాను కానీ నా రోజులు బాగుపడ్డాయి. ఒక ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకోమన్నాడు, ఆ వ్రతం చేసుకోగానే నా జాతకం మారిపోయింది, ఆ వ్రతం ఇవాళ కూడా చేసుకుంటున్నాను, ప్రతి మాసము చేసుకుంటున్నాను, మాసం మాసానికి నా ఐశ్వర్యం పెరుగుతోంది, చేసేది వ్రతం ఒకే ఒక్కరోజు, అది కూడా మాసానికి ఒకరోజు, ఆ మాసం నా గ్రాసం పెంచింది అన్నట్ట. ఆయన ఆశ్చర్యపోయాడు, సత్యనారాయణ వ్రతం వల్ల ఇంత ఫలితం ఉంటుందా, ఈ వ్రతం కేవలం మీరే చేసుకోవచ్చా, మాలాంటి పామరులు కూడా చేసుకోవచ్చా అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్కనవి, భగవంతుడి పూజ చేయడానికి కులం ఏమిట్రాపిచ్చాడా, భక్తి కలిగిన వాడు ఎవడైనా చేసుకోవచ్చు, చండాలాది సమస్త జాతుల వారు ఈ వ్రతం చేసుకుని బాగుపడవచ్చు అన్నాడు. అయితే ఈ వ్రతం నేను చేసుకుంటాను, వచ్చి నేను మొక్కుకుంటున్నాను, ఈ కట్టెలు అమ్ముడుపోయి డబ్బు బాగా వస్తే ఆ డబ్బుతో వ్రతం చేస్తాను, ఆ వ్రతం మీరే చేయించి పెట్టాలి, ఎందుకంటే మీకు అలవాటు కనుక, పైగా మీ గొంతు కూడా పెద్దది, మీరు చూడడానికి పెట్టలా ఉంటారు కానీ అమ్మ బాబోయ్ మీ గొంతు ఎంత గట్టిదో మైకక్కర్లేదు అనగా అలాగే అన్నాడు ఆయన. ఇంక ఈయన వెళ్లకుండా అక్కడే ఉండిపోయి ఈ వ్రతం చూసి పెడదామని ఆగిపోయాట. సాయంకాలం వ్రతం చూసుకుని ప్రసాదం తిని, ఎంత బాగుందో వ్రతం, కథ కూడా బాగుంది, ప్రసాదం ఇంకా బాగుంది, జీడిపప్పులు బాగా వేశారు, శభాష్ అని పొగిడాడు ఆ ప్రసాదం చేసిన సుభాషిణి. పొగిడిన తర్వాత ప్రసాదం తిని ఈ కట్టెలమ్మగా వచ్చినటువంటి డబ్బుతో వ్రతం చేస్తానని బయలుదేరాడు. ఆ పూట మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళాట. మణికర్ణికా ఘట్టం దగ్గరికి కట్లు పెట్టగలగానే ఈయన జాతకం మారిపోయిందని చెప్పారుగా, ఒక కోటీశ్వరుడు ఎవడో పోయాడు, వాడిని తగలబెట్టడానికి డబ్బులు లేవు, సమయానికి ఈయన కట్లు తెచ్చాడు, బంగారపు కాసులు ఇచ్చి కొన్నట్ట. ఇంత పూర్వం రాగి కాసు ఏదో చిల్లిగవ్వ యాగాని వాటికి కొనేవారట కట్టెలు, వీడికి ఈ పూట జాతకం మారిపోయింది స్వామి అనుగ్రహంతో, బంగారపు కాసులు ఇచ్చి అది కూడా 10 కాసులు ఇచ్చి ఈ కట్టెలు కొనుక్కున్నారు. ఇంకేముంది, ఈయన ఆనందపడ్డాడు, సామాన్ తెచ్చుకున్నాడు, ఆ పురోహితుడినే పిలిచాడు, ఆయన చేత వ్రతం చేయించుకున్నాడు. ఇక ఈయన జాతకం మారిపోయిందని చెప్పాను కదా, కట్టెలు తెచ్చి అమ్ముకోవడం కాదు, పెద్ద పుల్లలు అడిచి పెట్టాడు, కాశీ మొత్తానికి కట్టెలు సప్లై చేసేవాడు అయిపోయాట. ఏ కట్టు వెళ్ళిపోయినా ఈయన దగ్గరే కట్టెలు కొనేవారు. ఏ కట్టు వెళ్ళిపోయినా ఈయన దగ్గరే కట్టెలు కొనుక్కెళ్ళడం, ఈయన జాతకం మారిపోయి కోటీశ్వరుడు అయిపోయాడు. ఇంకక్కడి నుంచి ఆనందంగా ఉన్నంతకాలం వ్రతం చేశాడు. ఈయన ఆ బ్రాహ్మడు కూడా ప్రతి మాసము వ్రతాలు చేసుకునేవారు. సంపదలతో భూలోకంలో సకల సుఖాలు అనుభవించారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వామివారి లోకానికి వెళ్ళారట. ఈ వ్రతం గొప్పతనం ఏమిటంటే తరచుగా ఈ వ్రతాలు చేస్తే ఈ లోకంలో ఎలాగో సుఖాలు పొందుతారు. ఇహలోకే సుఖం భుక్త్వా అంతే సత్యపురం యయౌ. ఈ లోకంలో అన్ని సుఖాలు అనుభవించి శరీరం విడిచాక సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వారు ఉండే దివ్యలోకం వైకుంఠానికి కూడా వెళ్ళారట వాళ్ళు. ఎవడైనా ఈ వ్రతం చేస్తే ముందు ఇక్కడ సుఖాలు పొందుతారు, శరీరం విడిచాక నూరేళ్ళు నిండిన తరువాత శరీరం విడిచాక స్వామి సన్నిధికి వెడతారు. అంత గొప్ప దివ్య వ్రతం ఇది. ఈ వ్రతం ఎక్కడైనా చేయొచ్చు, కానీ నైమిషారణ్యం, వారణాసి, జగన్నాథక్షేత్రం, ద్వారక ఇటువంటి పుణ్యక్షేత్రాలలో, ముఖ్యంగా ఇవి చారుధాములు. చారుధాములు అంటే తెలుసుగా, ఒకటి పూరీ జగన్నాథం, మరొకటి ద్వారక, ఒకటి బదరి, ఒకటి కేదారం. ఈ నాలుగింటిది చారుధాములు అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి చారుధాములు శబ్దం మార్చి యమునోత్రి, గంగోత్రి, బదరి, కేదారం అనుకుంటున్నారు. బదరి కేదారములు రెండే, ఒకటి జగన్నాథపురి, మరొకటి ద్వారక, ఒకటి కేదారం, ఒకటి బదరి. ఈ నాలుగింటిని కలిపి చారుధాములు అంటారు. ఇక్కడ చేసే వ్రతం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకని గురుగారు ఇక్కడ చేయమన్నారు మిమ్మల్ని. ఇలా నైమిషారణ్యం వంటి దివ్యక్షేత్రాలలో ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కడా కాకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తీర్థస్థలాలలో, సముద్ర తీరంలో, గంగా తీరంలో అటువంటి చోట చేయటం చాలా మంచిది. ఇహపరాలు రెండు ఈ వ్రతం వల్ల లభిస్తాయి. ఇతి తితి యోధ్యాయ అక్షత్ర అక్కడ విడిచిపెట్టండి, మళ్ళీ 3వ అధ్యాయంలోకి అడుగు పెడదాం.